క్రైస్తలో ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మా హోసనా మినిస్ట్రీస్ తరఫున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ప్రియులరా, ఈ పూట పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక చక్కటి అనుభవాన్ని మనం ధ్యానించుకుందాము. ఒక చిన్న విషయం నేను మీకు తెలియపరచాలి. ఈ ధ్యానాలన్నీ కూడా మీకు చాలా ఉపయోగకరంగా ఉంటాయని నేను విశ్వసిస్తున్నాను. ప్రతిదినం ఈ చెప్పబడే ఈ వాక్యాలని ఆ దినమంతా మీరు ధ్యానించండి, తలపోసుకోండి. ఆ వాక్య ధ్యానంలో ఉన్న ఆనందాన్ని, సంతోషాన్ని, ధైర్యాన్ని, విశ్వాసాన్ని మీరు పొందుకోండి. ఏదో కాసేపు విని విడిచిపెట్టడం కాదు, లేకపోతే విని బాగుంది అని మార్కులు వేయడం కాదు. ఆ వాక్యాన్ని కాస్త మీరు మరలా చదువుకోవడం, కాసేపు ధ్యానించుకోవడం, ఇలా వాక్య ధ్యానాన్ని మీరు చేసినప్పుడు మీరు నీటి కాలువల యోరన నాటబడిన చెట్టు వలె ఫలిస్తారు అనేది వాక్యం చెప్తున్న సత్యం. కనుక ఈ వాక్య ధ్యానాలు మీ ఆధ్యాత్మికమైన జీవితానికి బలాన్ని చేకూర్చాలని విశ్వసిస్తున్నాను, ఆశిస్తున్నాను కూడాను. ఈ పూట లూకా సువార్త 7వ అధ్యాయంలో ఉన్న ఒక చక్కటి అనుభవాన్ని నేను మీ ముందు పెడతాను. ప్రాముఖ్యంగా ఈ లూకా సువార్త 7వ అధ్యాయంలో ఒక శతాధిపతిని గురించి మనం చదువుతాము. ఇక్కడ కొన్ని సాక్ష్యాలు మనం గమనించవచ్చు. ఈ 7వ అధ్యాయాన్ని చదువుకుంటూ వస్తున్నప్పుడు అందులో మనకు ప్రాముఖ్యంగా మొదటగా ఒక శతాధిపతిని గురించి యూదా పెద్దలు ఇచ్చిన సాక్ష్యాన్ని మనం గమనించవచ్చు. 7వ అధ్యాయము 4వ వాక్యంలో మనం గమనించినప్పుడు, నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు. శతాధిపతిని గురించి యూదా పెద్దలు చెప్తున్న సాక్ష్యం. ప్రిల్లరా, మనల గురించి కొంతమంది సాక్ష్యం చెప్తుంటారు. మనకు ఆప్తులైన వాళ్ళు, స్నేహితులైన వాళ్ళు, బంధుమిత్రాదులైన వాళ్ళు, లేక మనల్ని ప్రేమించడి వారు మనల గురించి మంచి సాక్ష్యం చెప్తారు. అదే సాక్ష్యాన్ని మరి కొంతమంది దగ్గర మనం వినలేము. ఎందుకంటే మనకు ఆప్తులైన వాళ్ళు, మనల్ని ప్రేమించేవాళ్ళు కనుక మంచిగానే చెప్తారు. కానీ మనం ఎదుట ఉన్న వ్యక్తులను సంతోషపరిచి సాక్ష్యం పొందడం మాత్రమే కాకుండా మన విరోధులు సహితం మనల గురించి మంచి సాక్ష్యం చెప్పగలిగిన సత్ప్రవర్తనని మనం కలిగి ఉండడమే శ్రేష్టమైనదండి. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను, ఏమండి పగవారు మంచి సాక్ష్యం ఎలా చెప్తారండి అని మీరు అంటారేమో. మరి ఇక్కడ శతాధిపతిని గురించి యూదా పెద్దలు చెప్పట్లేదా? శతాధిపతి ఏమి యూదుడు కాదు కదా, శతాధిపతి క్రైస్తవుడు కాదు కదా. అయినప్పటికీ కూడా అతనిని గురించి యూదా పెద్దలు ఎందుకు మంచి సాక్ష్యం చెప్పగలిగారు? అతనిలో ఉన్న సత్ప్రవర్తన. ఈ శతాధిపతిలో వీళ్ళు మావాళ్ళు, వీళ్ళు పరాయి వాళ్ళు, లేకపోతే వీళ్ళు మా మతస్థులు, వీళ్ళు వేరే మతస్థులు అనే భావన లేదండి. వీరికి ఒక సమాజ మందిరాన్ని ఆయన కట్టించి పెట్టాడంట. అందుచేత ఈ యూదా పెద్దలు చెప్తున్న మాట ఏంటంటే, నీ వలన మేలు పొందుటకు అతడు యోగ్యుడయ్యా. అతనికి ఇలాంటి భేదాభిప్రాయం లేదు, మంచి ప్రేమాస్వభావం కలిగిన వ్యక్తి. ఏమండి ఒక శతాధిపతిని గురించి యూదులు అలాంటి మంచి సాక్ష్యం చెప్తున్నప్పుడు ఒక క్రైస్తవులను గూర్చి లేక ప్రభువును ఎరిగే మనలను గూర్చి లోకస్తులు మంచి సాక్ష్యం చెప్పలేకపోవడం ఏంటి అంటే మనలో ఈ భేదాభిప్రాయం ఉండకూడదు. వీళ్ళు క్రైస్తవులు కాదు, వీళ్ళు క్రైస్తవులు, మనం క్రైస్తవుల్ని ప్రేమించాలి, క్రైస్తవులు కాని వారిని మనం ప్రేమించకూడదు, వీళ్ళు మా సంఘస్థులు, మా సంఘం కాని వారిని మేము ప్రేమించకూడదు, ఇలాంటి భేదాభిప్రాయం ఎవరిలోనైతే ఉంటుందో వారు ఈ సాక్ష్యానికి దూరస్థులు అనేది మనం గమనించాలి. మరి ఎందుకో మనలో ఈ అల్పమైన బుద్ధి క్రియ చేస్తుంటుందండి, ఈ అల్పమైన స్వభావం మనలో పొరచుపుతుంటుంది. కొందరినే ప్రేమించగలుగుతాము, మన వాళ్ళనే మనం దగ్గర చేర్చుకోగలుగుతాము, మనం ప్రేమించే వారినే మనం అవకాశాలు ఇవ్వగలుగుతాము వారికి. ఎదుటి వారిని లేకపోతే దూరస్తులైన వారిని లేకపోతే లోకంలో ఉన్న ప్రజలను మనం హక్కును చేర్చుకోలేని కుంటితనం, గుడ్డితనం మనలో పొడచూపుతూ ఉండడం శోచనీయం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ శతాధిపతి ఈ భేదాభిప్రాయం లేని ఒక ప్రేమ కలిగిన వ్యక్తి, మంచి విశాలమైన హృదయం కలిగిన వ్యక్తి అండి. మనం ఉంటున్నాం ఆ రీతికను. నాకెప్పుడో నేను చిన్న వయసులో ఉన్నప్పుడు ఒక దైవజనుడు చెప్తుంటే విన్నాను. ఒక పాస్టర్ గారికి ఒకరికి భోజనం పెట్టక మునిపే భోజనం చేయడం అలవాటు లేదట. ఎవరికైనా ఒకరికి భోజనం పెట్టి ఆ పిదప ఆయన భోజనం చేస్తాడు. సరే ఒకరోజు ఎవ్వరూ రావట్లేదు, ఆయన వాళ్ళకి భోజనం పెట్టి ఈయన భోజనం చేద్దామంటే ఈయనకేమో ఆకలి బాగా ఉంది. అంతలో ఎవరు రాకపోయేసరికి కూర్చుని వేచి చూస్తున్నాడు, ఎవరు రావట్లేదు. అంతలో మరల వెళ్ళి ప్రార్థన చేశాడు, ప్రభువా నాకుండే అలవాటు నీకు తెలుసు కదా, మరి ఎవరినైనా భోజనం లేని వారిని పంపించండి ప్రభువా అని ప్రార్థన చేసుకొని వచ్చి కూర్చున్నాడు. ఒక 15-20 నిమిషాలకి ఒక అతను ఇకారంగా ఉన్నాడు. అతడు వాకిటి ముందుకు వచ్చి భిక్షం అడిగాడు. అప్పుడు అతని వాలకం చూసి పాస్టర్ గారు చికాకు పడ్డాడండి. ఎందుకంటే అతని వాలకం అలా ఉంది, క్రైస్తవుడు కాదు. వెంటనే ఇతను అతన్ని చూసి చికాకు పడి, ఎలవాయబాబేళ్ళు, ఎందుకంటే అప్పటికే ఆకలితో ఉన్నాడు, చికాకుతో ఉన్నాడు. అతని మీద విరుచుకు పడ్డాడు. అతను వెళ్ళిపోయాడు. 1/2 గంట అయింది, 1/3 గంట అయింది, ఎవరు రావట్లేదు. మరలా ప్రభు సన్నిధికి వెళ్ళి మరలా మోకరించి ప్రార్థన చేస్తుంటే ప్రభు చెప్పాడట, నేను పంపించిన వాళ్ళనేమో చికాకు పడి నువ్వు తరిమేశావు, ఇప్పుడు మరలా నా దగ్గరకు వచ్చి నువ్వు ప్రార్థన చేయడం ఎలా అన్నప్పుడు పాస్టర్ గారు కంగు తిన్నాడు. ఏంటి, ఆ ఇకారపు డ్రెస్ వేసుకొని క్రైస్తవులకు విరోధులైనటువంటి వ్యక్తుల్లాగా కనబడుతున్న ఆ వ్యక్తులను నువ్వు పంపించింది అన్నప్పుడు ప్రభు చెప్పాడట, మరి వారికి నీవు ప్రేమ చూపించి ఉంటే, వారిని పిలిచి ఆదరించి అంత అన్నం పెట్టి ఆకలి తీర్చి ఉంటే నీ ప్రేమను బట్టి అతడు మార్పు చెందేవాడు కాదా అన్నప్పుడు అప్పుడు పశ్చాత్తాపడ్డాడు పాస్టర్ గారు. పరిగెత్తుకుంటూ వెళ్ళి, అతడు ఎక్కడో ఊరు బయట ఉన్నాడు, పరిగెత్తుకుంటూ వెళ్ళి అతను తీసుకుని వచ్చి అతనికి భోజనం పెడుతుంటే అతను అన్నాడట, మీరు నా మీద ఇంత శ్రద్ధ చూపిస్తున్నారేంటి, నేను ఎక్కడో ఊరు బయటకు వెళ్ళున్నాను, అక్కడి నుంచి నన్ను తీసుకుని వచ్చి నన్ను కూర్చొని పెట్టి ఇంత శ్రద్ధతో నాకు భోజనం పెడుతున్నారేంటి అన్నప్పుడు జరిగిన సంగతి అంతా పాస్టర్ గారు చెప్పాడట, బాబు నాకు ఇలాంటి అలవాటు ఉండేది, ఈరోజు ఎవరు రాలేదు, వేచి చూస్తున్నాను, నీవు వచ్చావు, కానీ నువ్వు మా క్రైస్తవుడు కాదు కదా, నువ్వు ఈ డ్రెస్సులో ఇలాగున్నందువలన చికాకు పడ్డాను, అయితే నేను ప్రభు సన్నిధిలో ప్రార్థించినప్పుడు నిన్ను పిలిపించి నీకు భోజనం పెట్టమన్నాను నా ప్రభు అన్నప్పుడు ఆ భిక్షగాడు కంగు తిన్నాడు. అంటే ప్రభు నన్ను కూడా ప్రేమిస్తున్నాడా, ఆ యేసు ప్రభు నన్ను కూడా చూస్తున్నాడా, ఆ యేసు ప్రభు నన్ను కూడా ప్రేమించి నీ యొద్దకు పంపించాడా అని అతనిలో ఒక పరివర్తన కలిగింది. అతడు కూడా ప్రభుని నమ్ముకొని ప్రభుని విశ్వసించడానికి ఆ సమయం దోహదపడింది. ఈ విషయాన్ని నేను ఇప్పుడు మీతో ఎందుకు చెప్తున్నాను, మనం ఎప్పుడైతే అంతటి విశాలమైన హృదయం కలిగి ఆ మంచి సాక్ష్యాన్ని పొంది ఉండగలుగుతామో అది దేవునికి హితమగును, దేవుని దీవెన మన మీదకి దిగివచ్చును అనే మాట మనం మర్చిపోకూడదండి. కనుక మనం ఎవరిని తోలనాడకూడదు, ఎవరిని ఉల్లంఘించకూడదు, ఎవరిని మన చిన్నచూపు చూడకూడదు. మనం ఒక విశాలమైన దాతృత్వపు హృదయం కలిగిన క్రైస్తవ జీవితాన్ని మనం కలిగి ఉండాలని ఈ శతాధిపతి యొక్క వ్యక్తిగత జీవితం మనకు దర్పణం పడుతుంది. ఇంకొక 2వ విషయాన్ని కూడా నేను మీతో చెప్పాలనుకుంటే, ఇది శతాధిపతి యొక్క సాక్ష్యం. ఇందులో మనం 6వ వాక్యం చివరి భాగాన చదివితే, ప్రభువా సమపుచ్చుకొనవద్దు, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడును కాను. ఇక్కడ శతాధిపతి చెప్పనిపిస్తున్నాడు ప్రభువుకి, అయ్యా నీవు శ్రమ పుచ్చుకోవద్దు, నీవు నా ఇంట వచ్చుటకు నా ఇంట ఉండుటకు నేను యోగ్యుడును కాను. ప్రియులారా చూడండి, అతడు సమాజ మందిరాన్ని కట్టించిన వాడు, యోధా ప్రజలను ప్రేమించిన వాడు, అంత దాతృత్వపు హృదయం కలిగిన వ్యక్తి అయి ఉన్నప్పటికీ కూడా ఆయన హెచ్చించుకోవట్లేదు. నేను మీ వాళ్ళకి ఎంత చేశానండి, నేను మీ వాళ్ళకి ఇలాంటి కార్యాలు చేశానండి, మీకు సమాజ మందిరాన్ని కూడా కట్టించానండి, నేను దాన ధర్మాలు పుణ్యక్షేత్రాలు ఇలాంటివి బాగా చేస్తుంటానండి, ఇలాంటివి ఏమి మెప్పులకు వెళ్ళట్లేదు, పొగడతలకు వెళ్ళట్లేదండి. చూడండి అతని యొక్క గొప్ప సాక్ష్యం ఏంటంటే, ప్రభువును గూర్చి నీవు సమపుచ్చుకునవద్దు, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడును కాను. అందుచేత నీ యొద్దకు వచ్చుటకు పాత్రుడునని నేను ఎంచుకోవటలేదు. అయితే మాట మాత్రం సెలవిము, అప్పుడు నా దాసుడు స్వస్థపడును. పిల్లలారా చూడండి, నీ మాట మాత్రం సెలవివ్వయ్యా, నా దాసుడు బాగైపోతాడు. అంటే యేసుక్రీస్తు యొక్క మాటను గురించి, యేసుక్రీస్తు యొక్క పవిత్రతను గురించి ఆయన సాక్ష్యం చెప్తున్నాడు. నీవు పరిశుద్ధుడవు, నీవు నీతి కలిగిన దేవుడవు, నీవు ఆరాధ్యుడవు, మహామహిమ కలిగిన దేవుడవయ్యా, నీవు నా ఇంట రావడానికి నేనెంతటి వాడని, నీ మాట చాలు. ప్రియులారా, ఒక్క మాట నేను మీతో చెప్పాలి. ప్రభు యొక్క మాటను గూర్చి, ప్రభు యొక్క పరాక్రమంను గూర్చి, ఆయన యొక్క మహత్యమును గూర్చిన సాక్ష్యం మన నోట ఈరోజు వెలువడుతుందండి. నేను అనకూడదు కానీ కొంతమందికి నోరు తెరిస్తే అపజయాలను గూర్చిన మాటలు, అనర్థాలు గూర్చిన మాటలు అండి. మాకంత లేదు, మాకింత లేదు, మాకు అలా జరుగుతుంది, మాకు ఎలా జరుగుతుంది, వీళ్ళకి ఎలా జరిగింది, మాకు ఎలా జరిగింది, ఇలాగ పోల్చుకొని సణుక్కుంటూ గొడుక్కుంటూ బ్రతకడమే కానీ దేవుడు నాకు మేలు చేశాడన్న సాక్ష్యం కానీ, లేదా ఆయన ప్రభావమును, ఆయన మహిమను గురించినటువంటి వివరణ కానీ ఈరోజు మన నోట రావట్లేదండి. ఒక శతాధిపతి, అతడు ప్రభువుని ఎరుగని వ్యక్తి అయినప్పటికీ కూడా ఆయన మహిమను గురించి చెప్తున్నాడు, ఆయన ప్రభావమును గురించి చెప్తున్నాడు, ఆయన పరిశుద్ధతను గురించి చెప్తున్నాడు, ఆయన మాటలో ఉన్న శక్తిని గురించి వివరిస్తున్నాడండి. నీ మాట జీవము కలిగింది కదా, నీ మాట పరాక్రమము కలిగింది కదా, ఆ మాట చాలయ్యా, ఆ మాట చాలయ్యా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైనా ప్రభును గురించి అనేకుల ఎదుట ఆయన శక్తిని గురించి వివరించిన ఆనవాళ్ళు మనకు తెలుసా? మనంత సీక్రెట్ క్రిస్టియన్ లైఫ్. మనం ప్రభును గురించి మాట్లాడితే మనం ప్రభును నమ్ముకున్న వాళ్ళని అందరు తెలుసుకుంటారేమో అని ఏ విధము చేతనైనా దానిని మనం కప్పుపుచ్చుకోవాలని ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు బైబిల్ గురించి నేను మాట్లాడితే ఇంతమందిలో వీళ్ళంతా నేను క్రిస్టియన్ అని అనుకుంటారేమో అని దాగి దాగి ఉండడానికి ప్రయాసపడతాం. ప్రభువుని గురించి, ఆయన మహత్యమును గురించి, ఆయన పరాక్రమం గురించి మాట్లాడితే నన్ను మరోలా భావిస్తారేమో అని మనం సంకోచిస్తుంటాము, సందేహిస్తుంటాము. నా ప్రియమైన వారలారా, ప్రభువుని గురించి సాక్ష్యం చెప్పడం, ఆయన మాటను గురించి వివరించడం మనం అలవాటు చేసుకోవాలి. 10 మందిలో ఉన్న, 100,000 మందిలో మనం ఉన్న, మనము పెదవి విప్పితే, నోరు విప్పితే మనం ప్రభువుని గురించి చెప్పగలగాలి. రాజకీయాలను గురించి, లోకపు విషయాలను గురించి, మరీ ముఖ్యముగా ఈరోజున సోషల్ మీడియా బాగా పెరిగిపోయింది. అనవసరమైన విషయాల గురించి తర్కించుకోవడం, అనవసరమైన విషయాల గురించి రెట్టించుకోవడం, దూషించుకోవడం, ఇవి మనకు తగవు, ఇవి మనకు తగవు. మనం పెదవి విప్పితే మన నోట ఆయన కీర్తి ఉండాలి, ఆయన ప్రశంస ఉండాలి, ఆయన ప్రస్తుతి ఉండాలి. మన నోట ఎప్పుడు ఆయనను గూర్చిన వార్త నిలిచి ఉండాలి. అది మనకు ఆశీర్వాదాన్ని తీసుకుని వచ్చి పెడుతుందనే విషయాన్ని మనం మర్చిపోకూడదండి. ఇకపోతే 3వ సాక్ష్యం ఈ 7వ అధ్యాయంలో మనం గమనించవలసింది, ప్రభు ఇచ్చే సాక్ష్యం. ఈ ప్రభు ఇచ్చే సాక్ష్యం ఎలా ఉందో చూడండి. ఈ 7వ అధ్యాయము 9వ వాక్యంలో చివరి భాగా నుంచి నేను చదువుతున్నాను. ఇశ్రాయేలీయులలో నైనను ఇంత గొప్ప విశ్వాసము నేను చూడలేదని మీతో చెప్పుచున్నాను. నేను ప్రభు చెప్తున్నాడు ఈ మాట. ఈ శతాధిపతిని గురించి ప్రభు చెప్తున్న ఒక గొప్ప సాక్ష్యం, ఇశ్రాయేలీయులలో కూడా, ఆయన పేరు పెట్టబడిన ఆయన ప్రజలలో కూడా ఇంత గొప్ప విశ్వాసం కలిగిన వ్యక్తిని నేను చూడలేకపోయానే అనే విషయం ఆయన చెప్తున్నప్పుడు నిజంగా మనకు మనసు చివకమంటుంది. ఎందుకంటే మనం ఎప్పటి నుంచో ప్రభుని ఎరిగిన వాళ్ళం, ఎంతకాలం నుంచో ప్రభు సన్నిధిలో ఉన్నవాళ్ళం, ఎంతకాలం నుంచో మనం ఆయనను ఆరాధిస్తున్న ప్రజలు, కానీ ప్రభు దగ్గర ఈ సాక్ష్యం మనం పొందుకోగలమా? నీలో ఉన్న విశ్వాసం గొప్పది, నువ్వు చూపించే ప్రేమ గొప్పది, నువ్వు నడిపించబడే పరిశుద్ధత గొప్పది అని మనల్ని ఆయన ప్రశంసించగలిగిన ఆ ఉన్నత స్థితి రోజున మనం కలిగి ఉంటున్నామా? లేదు. మీరు ఆలోచించుకోండి, ఒక శతాధిపతిని గురించి, ప్రభుని ఎరుగని వ్యక్తిని గురించి ప్రభు సాక్ష్యం చెబుతున్నాడు. ఇతడు గొప్ప విశ్వాసం కలిగిన వ్యక్తి. నా ప్రియమైన వారలారా, దేవుడు ఒక వ్యక్తిని ప్రశంసిస్తే అంతకు మించిన ఘనత ఇంకొకటి ఉంటుందా? ఒక వ్యక్తిని ఆయన ఆయన ప్రశంసించి అతన్ని గురించి ఆయన సంతోషిస్తే అంతకు మించినటువంటి ఆనందం ఇంకొకటి ఉంటుందా? లేదు కదా. మరి ఈరోజున ప్రభు దగ్గర మనం అలాంటి సాక్ష్యాన్ని పొందుకోవడానికి మనం ఏం చేయాలి? మనం అన్ని విషయాలలో ఆయనకి ప్రీతికరమైన వాటిని పరీక్షించి తెలుసుకొని ఆ రీతిగా మనం అడుగులు వేయాలి. ఆయన మనస్సును సంతోషింపచేయాలి, ఆయన హృదయాన్ని ప్రీతిపరచాలి, ఆయన ఎదుట యథార్థంగా మనం బ్రతకాలి, ఆయన సముఖంలో మనం నీతిమంతులమై కొనసాగాలి. ఇశ్రాయేలు చరిత్రలో మనం ఒక మాట చదువుతాము, 12 గోత్రాల ప్రజలు కనానుని వేగు చూచి వచ్చి ఇశ్రాయేలీల మధ్య ఒక వార్తని వెల్లడి చేశారు, మనము వెళ్ళలేము, ఆ దేశం గొప్పదే కానీ వాళ్ళు ఉన్నత దేహులు, వాళ్ళ ఎదుట మనం మిడతల్లాగా ఉన్నాం అన్నప్పుడు యెహోషువా కాలేబులు బట్టలు చించుకొని ప్రలాపిస్తూ ప్రజలతో ఒక మాట చెప్పారు, మీరు కంగారు పడకండి, వాళ్ళు ఉన్నత దేహులే కావచ్చు, వాళ్ళు చదవరులే కావచ్చు, బలవంతులే కావచ్చు, అయితే ఒకటి, యెహోవా మనయందు ఆనందించిన ఎడల నిశ్చయముగా మనల్ని ఆ దేశంలోనికి తీసుకుని వెళ్తాడు. అంటే యెహోషువా కాలేబుల యొక్క తత్వం, మనస్తత్వం ఎలాంటిది అంటే యెహోవా మనయందు ఆనందించాలి. మనము యెహోవా యందు ఆనందించడం కాదు, మనం ఆయన యందు సంతోషించడం కాదు, ఆయన మనలను బట్టి సంతోషించాలి. ఇదిగో ఈ శతాధిపతిని గురించి కూడా ప్రభు సంతోషిస్తున్నాడు. ఈరోజు మనల్ని గురించి ప్రభు సంతోషించాలి, మనల్ని, మన కుటుంబాన్ని, మన వ్యవస్థను గురించి ఆయన సంతోషించాలి. ఆ రీతిగా మనం అడుగులు వేయాలి, అది మనకు దీవెనకరం. ఆనాడు శతాధిపతి కోరుకున్నట్లుగానే ప్రభు చేశాడు, ఆ కుటుంబాన్ని సాక్షిగా నిలబెట్టాడు, శతాధిపతిని దీవించినట్లు వాక్యం చెప్తుంది. అలాంటి దీవెన మనకు కూడా కలుగుతుంది, మన కుటుంబానికి కలుగుతుంది, మన ప్రార్థన సఫలమవుతుంది. ప్రభు సన్నిధిలో మనం మొరపెట్టిన ఆ మొర అంగీకరించబడుతుంది, దీవెన కలుగుతుంది. అలాంటి తీర్మానం మనం కూడా చేసుకుందాము. తరలు వంచండి ప్రార్థన. జీవాధిపతి అయిన ప్రభువా మీకు వందనాలు. అయినా ఈవేళ శతాధిపతిలో ఉన్నటువంటి అనుభవాలు మేము ఒక్కొక్కటిగా చదువుకుంటూ వచ్చాము, 3 సాక్ష్యాలు మేము లేఖనాల్లో గమనిస్తూ వచ్చాము. నాయనా, శతాధిపతిని గురించి యూదా పెద్దలు చెప్పిన సాక్ష్యమే కానీ, ప్రభుని గురించి శతాధిపతి చెప్పిన సాక్ష్యమే కానీ, శతాధిపతిని గురించి మీరు చెప్పిన సాక్ష్యమే కానీ మేము గమనిస్తూ వచ్చాము. ఈ అనుభవాలలో మేము అడుగులు వేయడానికి సహాయం చేయండి, ఈ అనుభవాలలో ప్రభు మేము దీవించబడడానికి సహాయం చేయండి. ఇలాంటి వివేకమైన హృదయాన్ని మీరు మాకు ప్రసాదించమని మమ్మల్ని మీ చేతికి సమర్పించుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి ఈ దినమంత విశేషమైన కృప నా దేవుడు మీకు ప్రసాదించునుగాక, ఆమేన్.
ప్రతి దినము ఈ అనుదిన కృపాను సందేశాల కొరకు, ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్ హోసన్న మినిస్ట్రీస్.